ఓం శాంతి. అందరూ ప్రేమతో చెప్పండి ఓం శాంతి. చాలా సుందరమైనటువంటి గీత పాట మనం అందరం విన్నాం. తన పేరేమిటి, తన పని ఏమిటి, తన కర్తవ్యం ఏమిటి అనేదంతా పరమాత్ముడే స్వయం వచ్చి చెప్తూ ఉన్నారని అర్థం ఈ పాటలో ఉంది. అయినా ఎందుకు అన్ని పేర్లతో పిలుస్తూ ఉంటాం? ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించారు? ఏమర్థం ఉంది ప్రపంచాన్ని సృష్టించిన దాంట్లో భగవంతుడికి? ఇది స్వర్గం. భగవంతుడు స్వర్గాన్ని స్థాపన చేసి ఉండ్రే ఎందుకు నరకంగా తయారైంది? ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. భగవంతుడి విషయం తీసుకుంటే ఎన్నో ప్రశ్నలు మనసుల్లో ఉత్పన్నమవుతూ ఉన్నాయి మనుషులకి. దానికి జవాబు చెప్పేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంతవరకు ఆత్మ విషయం వస్తుందో అంతవరకు ప్రశ్నలు రావు. ఆత్మ విషయంలో అయితే ప్రశ్నలు రావు, కానీ పరమాత్ముడి విషయానికి వచ్చేటప్పటికి ఎన్నో ప్రశ్నలు మనసులో ఉత్పన్నమవుతాయి. జవాబు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అర్థమే కాలేదు. మరి జవాబులు ఎవరి దగ్గర లేవు. కొద్ది రోజుల ముందు నేను అమెరికా వెళ్ళాను. అక్కడ ఒక సిస్టర్ నన్ను అడిగారు, నా బిడ్డ 17 సంవత్సరాల బిడ్డ నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. హిందూ ధర్మంలోనే భగవంతుడు అంటారు, క్రిస్టియన్ ధర్మంలో గాడ్ అంటారు, మరి ఎందుకు ఎంతమంది దేవతలు ఉన్నారు హిందూ ధర్మంలో కానీ క్రిస్టియన్ ధర్మంలో గాడ్ అంటారు, ఒకరినే చెప్తారు, ఒకరే కదా ఉండాలి? ఈ విధంగా అడుగుతూ ఉన్నారు మా కొడుకు, మేమేం జవాబు చెప్పాలి అని అడిగింది. అమ్మ ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోయింది బిడ్డకు. నేను మందిరానికి వెళ్ళడానికి నా కొడుకు అభ్యంతరం చెప్తూ ఉన్నాడు. ఏదన్నా పండుగలు జరిగినాయి, ఫంక్షన్స్ జరిగినాయి అంటే మందిరానికి వెళ్ళు బిడ్డ అని నేను చెప్తే బిడ్డ చెప్తూ ఉన్నారు మందిరానికి ఎందుకు వెళ్ళాలి. నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను మందిరానికి వెళ్తూ ఉండి. ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఎంత తికమక పడుతూ ఉన్నాను అంటే సత్యం ఏమి? నాకు మనస్సే నిలబడడం లేదు. నేను సమయం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది కదా ఈ మందిరానికి వెళ్ళి అంటే దేవుడి గురించి, ఎంతమంది దేవతలు, ఎవరు దేవుడు ఇంతకు అని దాంట్లో కన్ఫ్యూజన్. మరి హెడ్ ఎవరు? ఎంతో మంది దేవతలను చెప్తారు హిందువులు, వాళ్ళలో దేవుడు ఎవరు? ఇంట్లో కూడా పరివారం కుటుంబంలో ఒక పెద్ద ఉంటారు. అదేవిధంగా ఈ భగవాన్ భగవతీలకు, దేవీ దేవతలందరికీ హెడ్ ఎవరు? కాబట్టి నా కొడుకు దేవాలయానికి వెళ్ళడం లేదు. ఆయన ఒక నెపం వేస్తూ ఉన్నాడు నా ఎందుకు వెళ్ళాలి. తల్లికి చాలా దుఃఖం కలిగింది. అయ్యో నా బిడ్డ నాస్తికుడు అయిపోతున్నాడే, దేవుడు అంటే ఇష్టం లేకపోతూ ఉంది అని. ఆమెకే అనిపించింది ఎందుకు నేనే తప్పు చేస్తున్నానేమో, నేను జవాబులు చెప్పలేకపోయి నాస్తికుడుగా చేస్తున్నాను అని చెప్పి డౌట్ ఆమె పైన ఆమెకే. అందరితో ఇదే ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను. ఒకవేళ మీ కొడుకు మిమ్మల్ని ప్రశ్న వేస్తే హిందూ ధర్మంలో ఎందుకు ఇంతమంది దేవతలున్నారు, ముస్లింస్ లో ఒకరినే అంటారు, గాడ్ అంటారు క్రిస్టియన్స్, ఎందుకు? మరి జవాబు ఉందా మీ దగ్గర? మీ బిడ్డే మిమ్మల్ని అడిగితే మీరు జవాబు ఇవ్వగలుగుతారా? హిందువుల్లోనే దేవతలు అనేక మందికి ఎందుకు? నేను చిన్నగా ఉన్నప్పుడు అందరి దగ్గర దేవతల దగ్గర తల వంచు, దేవతలకు నమస్కారం చేయని మాకు కూడా చెప్పేవాళ్ళు అమ్మా నాన్న. కానీ మేము ఒకప్పుడు వినేవాళ్ళం తల్లి తండ్రి మాట. కానీ ఇప్పుడు బిడ్డలు అడుగుతూ ఉన్నారు, ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, సత్యత ఏది? ఏ విషయాన్ని అదే విధంగా యథాతథంగా స్వీకరించడం లేదు, ప్రశ్నలు లేకుండా ఉండడం లేదు ఈ జనరేషన్ వాళ్ళు. కాబట్టి మనం ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి సత్యత అనేది జవాబు మన దగ్గర ఉండాలి. అంటే మనము ఫస్ట్ జ్ఞానం తెలుసుకుని ఉండాలి, తెలివి మనకు ఉండాలి. ఒకసారి నేను కార్టూన్ చూశాను. వాటిలో చూపించారు ఒక వ్యక్తి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. న్యూస్ పేపర్స్లో ఎన్ని కాలమ్స్ వస్తూ ఉన్నాయో వాటన్నింటిలో ఆ కాలమ్స్ అన్నింటిలో కూడా ఈశ్వరుడు గురించి ఏదో ఒక విధంగా చెప్పారు. ఒక దాంట్లో చెప్పారు నేచరే భగవంతుడు, ప్రకృతినే భగవంతుడు అని. రెండవ కాలంలో ఆత్మే పరమాత్మ అని చెప్పి తెలియజేశారు. నేనే పరమాత్మ, నేను బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ. ఇంకా మూడవ భాగంలో బ్రహ్మ ఈశ్వరుడు అని చెప్పి ఉన్నారు. నాలుగవ భాగంలో కణకణంలో భగవంతుడు సర్వవ్యాపి అని తెలియజేశారు. ఇంకా ఐదవ కాలంలో ఉంది నిరాకారుడు, నామరూపాలు లేనటువంటి వాడు భగవంతుడు అని ఉన్నది. ఇంకా ఆరవ భాగంలో ఉంది సాకారం భగవంతుడు. ఎంతమంది దేవీ దేవతలు ఉంటారో అందరూ పరమాత్మనే, దేవతలందరూ పరమాత్మనే. ఇంకా కింద పెద్ద అక్షరాలతో రాశారు భగవంతుడు లాంటి వాళ్ళు అస్సలు లేనేలేరు. నిజంగా భగవంతుడు ఉంటే నిదర్శనం చూపించాలి. విజ్ఞానం అనేది సైన్స్ ప్రతి విషయానికి నిదర్శనం చూపిస్తూ ఉంది. ధర్మం విషయంలో కూడా నిదర్శనాలు ఉన్నాయి. ఏ వ్యక్తి మొత్తం మతాలనంతా అధ్యయనం చేస్తూ ఉన్నారో, చదువుతూ ఉన్నారో, చదువుకున్న తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, సత్యము అని దేన్ని అంటారు, అన్ని సత్యమేనా, దీంట్లో ఒక సత్యం ఉందా, సత్యత వీటిలో సత్యము వేరుగా ఉంది. మీ వివేకం ఏం చెప్తూ ఉంది, ఎవరు భగవంతుడు, అన్ని సత్యమేనా, సర్వవ్యాపి అనడం సత్యమే, నిరాకారుడు అనడం సత్యమేనా. రెండిటికి ఒకదానికొకటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ప్రకృతికి ప్రకృతిని పరమేశ్వరుడు అంటారు, మరి ఆత్మే పరమాత్మ అంటారు, బ్రహ్మను ఈశ్వరుడు అంటారు, పరమాత్ముడు సర్వవ్యాపి కణకణంలో ఉన్నారంటారు, మరి నిరాకారుణ్ణి భగవంతుడే, సాకారము భగవంతుడే. లాస్ట్ సత్యత ఏమి, ఒక కథ అర్థమవుతోంది. ఐదు మంది గుడ్డివాళ్లు వెళ్లి అనుకున్నారు ఏనుగు ఎలా ఉందో చూద్దాము అని. తట్టి చూశారు, ఒకరి చేత్తో తట్టారు, కాలు వచ్చి కాలును తాకి ఒకడు అన్నాడు గుడ్డివాడు, అంటే స్తంభం లాగా ఉంది, మరి గోడలాగా ఉంది, వీపును ముట్టుకొని మరి తోకను పట్టుకొని తాళ్లాగా ఉంది అన్నారు. ఇంకా తొండం పట్టుకొని పాములాగా ఉంది. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలియజేశారు తాకి వాళ్ళు చేతితో. కానీ సత్యత ఏమి వాళ్ళు చెప్పిన దాంట్లో, ఒకటే సత్యం, సత్యం వేరు, వీళ్ళు చెప్పింది ఒకటి కూడా సత్యత లేదు. మీ వివేకం ఏం చెప్తుంది? ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ భగవంతుడి స్మృతిలో ఉండాలి రెండు నిమిషాలు, అంటే సంకల్పాలనంతా స్టాప్ చేసి భగవంతుడి స్మృతిలో ఉండేదాన్ని ట్రాఫిక్ కంట్రోల్ అంటారు. ఓం శాంతి. భావార్థమే మనక సత్యత ఏది, ఇవన్నీ సత్యమేనా, ఒకటే సత్యం, ఏది సత్యము? ఈ తికమక పడేదాన్నంత ప్రపంచంలో చాలా ఉంది. భగవంతుడి విషయంలో ఈ కథను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తా. ఏనుగు గుడ్డి వాళ్ళది గురించి, ఆరు మంది సూరదాసులు పక్కన కూర్చున్నారు, వాళ్ళకి హాతి ఏనుగు ఎలా ఉంది అని. సూరదాస్ అంటే కళ్ళు లేనటువంటి వాళ్ళను. అయితే ఐదు మంది గుడ్డి వాళ్ళు చెప్పలేకపోయారు. ఆరవ ఆయన ఏనుగును గురించి అడిగితే అంటే తాకనే చెప్పాడు ఏనుగు ఇలా ఉంటుంది అని. ఎందుకు అంటే తెలియదు కాబట్టి, చూశాడు కాబట్టి. వీళ్ళంతా వేరువేరుగా తెలియజేశారు, కనబడలేదు కాబట్టి. ఆఖరి సత్యత ఏది, ఆయన తాకకపోయినా చెప్పగలిగాడు. మరి ఐదు మంది చెప్పినటువంటి దానిపైన విశ్వాసం పెట్టేక అవుతుందా? మరి ఇంకొక ఆయన దూరంగా ఉండే సూరదాస్, ఆయనే కరెక్ట్ గా తెలియజేశాడు ఏనుగు ఎలా ఉంటుంది. మరి ఆరవ ఆయన చూసినటువంటి ఏనుగు ఎలా ఉంటుందో చూసినటువంటి ఆయన ఐదు మంది గుడ్డి వారికి ఏం చెప్పగలుగుతాడు, ఏం చెప్పగలుగుతాడు? చెప్పండి, ఏం చెప్పగలుగుతాడు? చెప్తాడు, ఏనుగంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందా, స్తంభం లాగా, చెవులు చేటలాగా, గోడలాగా, ఇలా ఉండదు కదా. చూసినటువంటి ఆరవ వ్యక్తి ఇలా ఉన్నదున్నట్టు చెప్పగలుగుతాడు. ఏనుగు ఒకటే ఉంటది. ఇదే పరిస్థితి ఇప్పుడు మనుషులకు ఉంది. ఇది కహాని, కథ చెప్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్, ఋషులు, మునులు, సన్యాసులు, సాధువులు అందరూ తమ అనుభవం ఆధారంగా ఎన్నో విషయాలు తెలియజేశారు. పరమాత్ముడి గుణాలను అనుభవము చేశారు. ఈరోజు మనుషులు కూడా భగవంతుడి మందిరాలకు వెళ్తారు, అక్కడ పాడుతూ ఉంటారు, నయన్ హీన్కో రాహుది కావో ప్రభు, అంటే కళ్ళు లేనటువంటి మాకు దారి చూపించండి, గ్రుడ్డి వాళ్లకు ఊతకర్రగా తయారు కండి భగవంతుడా అని పిలుస్తూ ఉంటారు. దాని భావార్థం ఏమిటి? మేము మా కళ్ళు లేవు అని ఒప్పుకుంటూ ఉన్నారు, భగవంతుడి నుంచి నేత్రం అడుగుతూ ఉన్నారు. అదే జ్ఞాన నేత్రము అనేది. ఎవరికైతే జ్ఞానమనేటటువంటి దివ్య చక్షువు లేదో, కన్ను, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా సూరదాసులే, నయనహీన, కళ్ళు లేనటువంటి వాళ్లే. ఋషులు మునులు కూడా ఏది అనుభవం చేశారో ఆ ఆధారంగా మనుషులకు తెలియజేశారు. వాళ్ళు కళ్ళు లేనటువంటి గ్రుడ్డివారులాగా వాళ్ళేం తెలియజేశారు? ఒకరి వాళ్ళ తరం వాళ్ళకి, తర్వాత తరం వాళ్ళకి, తర్వాత తరం వాళ్ళకి ఇట్లా తెలియజేస్తూ వచ్చారు. అందరూ గ్రుడ్డి వాళ్లలాగా, ధృతరాష్ట్రుడి కొడుకులు కూడా ధృతరాష్ట్రుల్లాగా అన్నట్లు ఆ విధంగా తయారయ్యారు. ఎన్ని మతాలు, ఎంతమంది మనుషులు ఉంటే అన్ని మతాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని మెట్లు దిగుతూ వచ్చారు. ఒక విషయం ఉండాలి కదా, 10 విషయాలు కాదు. కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నారు? ఒక విషయం తెలియజేయండి. చెప్తారు, ఇవంతా వేస్ట్ మాటలు, ఇదంతా ఉత్తది, మీరు చెప్పే దేవుడే లేడు అనే స్టేజ్కు దిగజారు ఇప్పుడు జనరేషన్ అంటే దానికి కారణం మూలం ఎవరు? రకరకాలుగా భగవంతుని గురించి చెప్పడమే కదా, తికమక పట్టించడం. ఇప్పుడు బ్రహ్మకుమారిలు తెలియజేస్తూ ఉన్నారు, దాన్ని ఒప్పుకోవాలా? ఇది మతం కాదు, ఇది అభిప్రాయం అంటే మనది కాదు, ఇది ఒక సలహా అంటే ఇదేమి సత్యత తెలియజేస్తూ ఉన్నారు. మన అభిప్రాయం కాదు ఇది, మానవుల యొక్క అభిప్రాయం కాదు ఇది. ఒక వ్యాపారి ఉంటారు, బంగారు వ్యాపారి, ఆయన బంగారు కరెక్ట్ గా ఉందా లేదా అని ఏం చేస్తాడు, చెక్ చేస్తాడు పరిశీలన ద్వారా. అదే విధంగా మేము కూడా ఒక పరిశీలన ద్వారా అనుభవం చేసిందే ఆధారంగా తెలియజేస్తూ ఉన్నాం మీ అందరికీ. దీనిలో 5 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి మీరు తెలుసుకోవడానికి భగవంతుడి గురించి. ఈశ్వరుడిలో మొదటి విషయం ఏమిటంటే, ఈశ్వరుని సర్వధర్మాలు అంగీకరిస్తారు. అన్ని ధర్మాల వాళ్లు భగవంతుడిని ఈశ్వరుడు అనేది సత్యం. హిందువుల యొక్క భగవంతుడు వేరు, ముస్లింల యొక్క భగవంతుడు వేరు, క్రిస్టియన్స్కు వేరు కాదు. గాడ్ ఈజ్ వన్, భగవంతుడు ఒకరే. సర్వధర్మము అంగీకరిస్తారు భగవంతుడు ఒకరే అని. ఇంకా రెండవది, పరమేశ్వరుడు అని ఎవరినంటారు? సర్వోన్నత శక్తి, ఆయన పైన ఎవరూ లేరు. అందరికీ తల్లి, తండ్రి, బంధు, సఖ, గురువు, శిక్షకుడు, ఆయనకు తల్లి తండ్రి లేరు, టీచర్ లేరు, గురువు లేరు, ఆయన పరమాత్మ. ఆయనకు రక్షకుడు లేరు, ఆయనే సర్వులకి మాతాపిత, బంధు సఖ అంతా సుప్రీం. ఆయనకంటే పైన ఇంకెవ్వరూ లేరు. ఇంకా మూడవది, పరమేశ్వరుడు అని ఎందుకంటారు? అన్నిటికీ అతీతంగా ఉంటారు. మనుషులు అనేక చక్రాల్లో, ప్రపంచం యొక్క చక్రాల్లో, జనన మరణ చక్రాల్లో వస్తూ ఉన్నారు, కానీ పరమాత్ముడు అన్ని చక్రాల నుంచి అతీతంగా ఉండేవాళ్ళు. జన్మ లేదు, మరణం లేదు, దేహం లేదు, దేహ సంబంధాలు లేవు, కర్మ లేదు, కర్మ ఫలం అనుభవించేది లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, అన్ని చక్రాల నుంచి అతీతంగా ఉండేవాడే పరమేశ్వరుడు. సర్వసే పరి, అన్నిటి నుంచి అతీతం. ఇంకా నాలుగవది, అన్నిటికంటే అతీతంగా ఉంటూ కూడా అన్ని తెలిసినటువంటి ఆయన. ఆయన దగ్గర ఈ ప్రపంచం యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానమంతా ఉంది. మనుష్యాత్మలకి జ్ఞానమనే దివ్య నేత్రాన్ని కూడా ప్రసాదించేటటువంటి తండ్రి బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా రచయిత, త్రిమూర్తి, త్రిమూర్తులకు తండ్రి. ముగ్గురికి మహిమ కూడా ఆయన జతలోనే ఉంది. త్రికాలదర్శి, త్రినేత్రి, త్రిమూర్తి ముగ్గురికి, బ్రహ్మ విష్ణు శంకరులకి తండ్రి. ఇంకా ఐదవది పరమేశ్వరుడని ఎందుకు అంటారు అంటే అన్ని గుణాలలో అనంతము, సర్వశక్తివంతుడు. దానికే చెప్తారు సాగరాన్ని ఇంకు చేసి, చెట్లనన్నింటినీ పెన్నులు చేసి, మొత్తం భూమినంతటిని పేపర్ చేసి రాస్తే కూడా భగవంతుడి లో ఉండే జ్ఞానం ఇంకా ఎక్కువే ఉంటుంది అని. ఇవన్నీ తక్కువ అవుతాయి. సర్వధర్మాలు అంగీకరించేటటువంటి సర్వోన్నతుడు, సర్వులకు అతీతంగా ఉండేవాళ్ళు, సర్వజ్ఞుడు, సర్వగుణాలలో అనంతుడు పరమాత్మ. ఈ ఆధారంగా ఒక్కొక్క మతం వాళ్ళు కూడా సత్యత ఏది అనేది తెలుసుకోవాలి. ఒక మతం వారు చెప్తారు ప్రకృతి పరమేశ్వరుడు అని. అందరూ పరమాత్మని ఈశ్వరుడి రూపంలో చూస్తారా, అంటే ప్రకృతిని ఈశ్వరుడిగా చూస్తారా? అన్ని ధర్మాలు వాళ్ళు ఒప్పుకుంటారా? అన్ని ధర్మాలు వాళ్ళు ఒప్పుకుంటారా? ఈ విషయాన్ని ప్రకృతిని సర్వోన్నత శక్తి అని చెప్పేక అవుతుందా? ఈ సుందరమైనటువంటి పాట యొక్క లైన్ ఉంది, ఎవరు చిత్రకారుడు, ఎవరు చిత్రకారుడు, ఎవరు ఇంత సుందరమైనటువంటి ప్రకృతిని రచించిన చిత్రకారుడు ఎవరు అనే పాట ఉంది. ఎవరు ఇంత సుందరమైనటువంటి ప్రకృతిని రచించారు? ఆయనే పరమాత్మ. కాబట్టి ఈ ప్రకృతి అంతా పరమాత్ముడి యొక్క రచన అనేది మన వివేకమే తెలియజేస్తుంది. ఇదే సత్యం. అంటే పరమాత్ముడు ప్రకృతికి అతీతంగా ఉండేవారు. ప్రకృతి పతి పరమాత్మ. మన తెలివిదే స్వీకారం చేస్తుంది వివేకం అనేది. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు. ప్రకృతిని పరమేశ్వరుడికి అంగీకరించడం అది ఒక పెద్ద అజ్ఞానం. ఇది చాలా అమాయకత్వం. సత్యం ఇదే, ప్రకృతి పరమాత్ముడి యొక్క రచన. ఇంకా రెండవ విషయం చెప్తారు, ఆత్మే పరమాత్మ అంటారు. అదియే నేను, హంసో సోహం. మరి మనమే పరమాత్మ అయితే మందిరానికి వెళ్ళి ఎందుకు పాడుతూ ఉంటారు నీవే తల్లి తండ్రి? నేనే పరమాత్మ అయినప్పుడు నేనే తల్లి తండ్రి, నీవే తల్లి తండ్రి అని అనాల్సినటువంటి అవసరమే లేదు. మరి నీ బిడ్డలం మేము అని చెప్తూ ఉంటారు. భగవంతుడే పరమాత్మ, మనం బిడ్డలము అంటాము. మరి పరమాత్ముడి సంతానం అని చెప్పేక లేదు కదా నేనే పరమాత్మ అయితే. ఏది సత్యం? ఆత్మనే పరమాత్మ అనడం సత్యమా? ఆత్మ పరమాత్ముడి సంతానం అనేది కరెక్టా? ఆత్మ పరమాత్మ రెండు ఒకటి అనేది సత్యమా? చాలా మంది చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు. మేము చాలాసార్లు అనేక విధాలుగా ప్రయత్నం చేశాము మేము కూడా పరమాత్మ కావాలి అని. కానీ పరమాత్ముడు అయ్యే వస్తువు కాదు ఇది. ఇది డిగ్రీ కాదు. ప్రాప్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసి మనం పరమాత్మగా కావడానికి ఈ డిగ్రీలు, పోస్టు, పొజిషను పొందేకి, పరమాత్మ యొక్క డిగ్రీ పొందడానికి మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అదేం డిగ్రీనా పొజిషనా? కాదు. తండ్రి లాగా కావచ్చు, తండ్రి కాలేము, తండ్రి లాగా కావచ్చు. ఇప్పుడు ఎవరైనా తండ్రి లాగా కార్య వ్యవహారాలు చేయొచ్చు. చిన్న పిల్లలను కూడా పెద్దవాళ్లుగా చూసుకో, బాగా పెద్దగా అయ్యే వరకు చూసుకోవచ్చు. ఒక అన్న, ఒక అక్క, అంతేకాని ఆయనే తండ్రి కాలేరు. తండ్రిలాగా చూసుకోవచ్చు. బిడ్డ బిడ్డనే, తండ్రి తండ్రినే. మనుషులు ఏం పని చేస్తే దానికి టైటిల్ కూడా కరెక్ట్గా అలాంటి బిరుదే ఇస్తారు. ఎవరైనా మహాన్ కార్యం చేస్తే మహాత్మ అంటారు, పుణ్య కార్యం చేస్తే పుణ్యాత్మ అంటారు, ధర్మ కార్యం చేస్తే ధర్మాత్మ అంటారు, పాప కార్యం చేస్తే పాపాత్మ, దివ్య కర్తవ్యం చేసినప్పుడు దేవాత్మ అంటారు. దేవాత్మలు అనేకం, దేవాత్మలు అనేకం, పరమాత్మలు, పరమాత్ముడు ఒకరే, కానీ పుణ్యాత్మలు అనేకం, పాపాత్మలు అనేక మంది ఉన్నారు. కానీ పరమాత్మ ఒక్కరే ఉంటారు. వీళ్ళందరు ఆత్మలు, పుణ్యాత్మ, పుణ్య పరమాత్మ అన్నారు. పుణ్యాత్మ అంటారు అంటే ఆత్మ పుణ్యము అవుతుంది, పాపము చేస్తుంది కాబట్టి పుణ్యాత్మ పాపాత్మ అంటారు. మరి పరమాత్మ ఉండేప్పుడు పరమాత్మ అంటారు కానీ పుణ్య పరమాత్మ, పాప పరమాత్మ, దేవ పరమాత్మ అనరు. ఎంతమందిని చూపిస్తారు భారతదేశంలో దేవి దేవతలను? 33 కోట్ల మంది దేవతలు అంటారు. వీళ్ళందరూ కూడా ఆత్మలు, ఒక్కరు కూడా పరమాత్మ కాదు, పరమాత్మ ఒక్కరే. చాలా మంది చాలా సార్లు ఆలోచిస్తారు, సాగరం నుంచి వెలువడినటువంటి ఒక బిందువు లాంటివి మనమంతా ఆత్మలంతా, మళ్ళీ ఆ సాగరంలోనే లీనమవుతాము అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సత్యం? సాగరం నుంచి వెలువడినటువంటి బిందువులు సాగరంలోనే లీనమవడం సంభవమా? అవి తత్వాలు, తత్వం తత్వంలో కలిసిపోతాయి, విషయం విషయంలో కలిసిపోతుంది. కానీ ఆత్మ పరమాత్మ ఒక మ్యాటర్, ఒక విషయం కాదు, అది ఒక శక్తి, చైతన్య శక్తి. శక్తి కోసం ఇదే చెప్పబడుతుంది. శక్తిని క్రియేట్ చేసే కాదు, ఉత్పత్తి చేసే కాదు, సమాప్తి చేయడానికి కాదు, అది మరి కలిసేది ఎలాగా? సాగరం నుంచి బుడగలంటే బిందువులు వెలువడతాయి, అక్కడే సమాప్తి అవుతాయి. అయితే ఆత్మ విషయంలో ఇదే చెప్తారు, ఆత్మ అజర్ అమర్ అవినాశి శక్తి. అజర్ జరజర్ కాదు, అది అజర్ అమర్, మరణం అనేదే లేదు, మరి అవినాశి. దానికి ఎప్పుడే కానీ అస్తిత్వం యొక్క వినాశనం అయ్యే మాటే లేదు. మరి ఎట్లా పరమాత్మలో కలుస్తుంది? భావార్థమేమి, సత్యత ఏది ఇందుకు? ఇందులో ఆత్మ పరమాత్మ ఒకటేనా? లేదు, ఆత్మ పరమాత్ముడి బిడ్డ అనేది సత్యమా? ఏమంటారు? సంతానము అనాలి. ఇంకా చాలా మంది చాలా సార్లు చెబుతూ ఉంటారు ఆత్మ పరమాత్ముడి యొక్క అంశమని. ఆత్మ పరమాత్ముడి యొక్క వంశమా? లేదు, ముక్కలు ముక్కలుగా అంత విభజింపబడినట్లున్నారు ఆత్మలంతా పరమాత్మ నుంచి. మరి బ్రహ్మేశ్వర్ అంటారు, బ్రహ్మ పరమాత్మ అంటే బ్రహ్మ మహాతత్వము అని పంచభూతాలకు అతీతంగా ఉండే ప్రపంచానికి చెప్తారు. అది పరమాత్ముడు ఆత్మలు నివసించే స్థానం. అదే పరమాత్మ ఎలా అవుతారు? నివసించే స్థానము, నివసించే వాళ్ళు ఇద్దరు వేరువేరు, ఒకటే కాదు. కాబట్టి భజనలో కూడా చెప్తూ ఉంటారు, పార్ బ్రహ్మ పరమేశ్వర్ అంటే అతీతంగా ఉండేవాళ్ళు, పంచతత్వాలకు అతీతంగా ఉండే ఆయనే పరమాత్మ. బ్రహ్మ మహాతత్వంలో నివసించేవాడే పరమాత్మ, పరమేశ్వరుడు అని పాడుతూ ఉంటారు. సత్యత దానికే చెప్తారు, బ్రహ్మ ఈశ్వరుడు అని చెప్పేయలేదు, అతీతంగా ఉండే ఆయనే పరమేశ్వరుడు అనేది సత్యం. ఇంకొక విషయం ఏమంటే, అణువణువులో పరమాత్మ ఉన్నారు. ఇది అందరిలో పరమాత్మ ఉన్నారా? గలీజు, చెత్త, చెదారం, మట్టి, ధూళి, గలీజు అన్నిట్లో భగవంతుడు ఉంటారా? మీ మనస్సు ఒప్పుకుంటుందా పరమాత్ముడు గలీజులో ఉన్నాడు అనేది, అణువణువులో ఉన్నాడు అనడం? పలానా వ్యక్తి జంతువుల్లాగా ఉన్నారు, ఒక పంది, ఒక కుక్క, ఇలా పోలిస్తే మన నాన్ననే పోల్చారు అంటే అది అపనిందగా, ఒక నిందగా భావిస్తాం కదా. మరి అలాంటిది పరమాత్మ సర్వోన్నతుడు, మన తండ్రి, ఆయన తీసుకుని అణువణువులో గలీజులో ఉన్నాడు, దశావతారాలు ఇదంతా అనడం కూడా సర్వవ్యాప్తి అనడం ఎంత రాంగ్? అది అందరి ప్రాణుల్లో ఆత్మ ఉన్నారు, పరమాత్మ ఉన్నారు అంటారు. మనలోనే అందరి ప్రాణుల్లో పరమాత్మ ఉంటే ఒకరు ఒకరిని చంపుతారు, మరి అది బాధ ఎవరికి? చంపిండేది ఎవరు? ఎవరిని ఎవరు చంపారు? పరమాత్ముడు వాళ్ళని చంపారా? ఆత్మ ఇంకొకరిలో ఉండే పరమాత్ముడు చంపినట్లా? సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్ముడు ఇంత శక్తి లేదా ఒక వ్యక్తి చంపుతూ ఉంటే ఆపే కాదా? ఒకరొకరిని చంపుకుంటూ ఉంటారు, అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి భగవంతుడు మనలోనే ఉంటే ఆపలేరా? ఆయనకేం చెప్తారు? దయాసాగర్, ప్రేమ సాగర్, కరుణాసాగర్, మరి ఆయన మహిమ చేస్తూ ఉన్నాం ఆయన ఆ విధంగా అంటే కర్మ లేకుండా అట్లాంటి పని చేయకుండా మహిమ ఉండదు కదా. ఆ విధంగా నడుచుకుంటారనే ఆ మహిమ ఉంది. మరి అలాంటి కరుణాసాగర్ ఎందుకు ఆపలేదు? ఎవరినైనా చంపుతూ ఉంటే చెడు పని చేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి అంటే దయా కరుణ ప్రేమ లేదు అంటారు చెడు పని చేసే వాళ్ళకి. కానీ మంచి పని చేసే వాళ్ళకి ఇవన్నీ గుణాలు చెప్తారు, దయా ప్రేమ కరుణ. ఇప్పుడు దయా కరుణ ప్రేమ లే తల్లిదండ్రుల్లో ఉన్నాయి కాబట్టి చెడు పని చేసే బిడ్డల్ని ఆపుతారు, చెబుతారు, దండిస్తారు. మరి అలాంటిది పరమాత్మ ఎందుకు ఆపడం లేదు? చెడు పనులు చేస్తూ ఉంటే మనలోనే ఉంటే ఇంత దగ్గరగా ఉంటే పరమాత్ముడు అనే మనలో ఉన్నారు అనేది అర్థం లేనటువంటి మాట. మామూలుగా కూడా సాధారణంగా ఏం మాట్లాడుతూ ఉంటారంటే పైన ఉండేటటువంటి పరమాత్ముడు చూస్తూ ఉంటాడు, ఈ విషయాలు వదిలే పైన ఉండాయని చూస్తూ ఉంటాడు, పైన ఉండాయని చూస్తూ ఉంటారు. మరి నీచే కింద ఉండేవాళ్ళెవరు, పైన ఉండేవాళ్ళెవరు? అమాయకత్వంతో కూడా మాట్లాడుతూ ఉంటారు, నోట్లో ఇదే వస్తుంది, పైన ఉండేవాడు చూస్తూ ఉంటాడు, పైన ఉండేవాడు చూస్తూ ఉంటాడు. పైన పైన అనే శబ్దం ఎప్పుడు వస్తూ ఉంటుంది అమాయకంగా కూడా. పైన అంటే అర్థం ఏమి? పైన ఎవరో ఉంటేనే కదా పైన పైన అంటూ ఉన్నారు. భగవంతుడు ప్రతిజ్ఞ కూడా చేసినట్లు చూపిస్తారు భగవద్గీతలో, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అర్థం ఏమిటంటే ఎప్పుడైతే అధర్మం అనేది ఎక్కువ వ్యాపిస్తుందో అప్పుడు ధర్మాన్ని స్థాపన చేయడానికి చాలా చర్మసీమలో అధర్మం ఎక్కువైనప్పుడు నేను అధర్మాన్ని వినాశనం చేసి ఒక సత్య ధర్మం సనాతన ధర్మం స్థాపన చేయడానికి వస్తాను వస్తాను అంటారు. మరి ఆయన ఉంటే అధర్మం ఎందుకు ఉంటుంది? మరి అధర్మము అధర్మంగా ఉండేదెవరు? అధర్మాన్ని పోగొట్టేదెవరు? అధర్మమే ఉంటే భగవంతుడు లేరనే కదా. ఎక్కడో ఉంటేనే కదా వస్తాను అంటారు కదా పరమాత్మ. ప్రకృతిలో కూడా ఈ గుణాలున్నాయి. ఇనుమును అగ్ని సాంగత్యంలో ఉంచితేనే అది అగ్ని యొక్క గుణం లోహానికి వస్తుంది కాబట్టి ఇనుముకి ఎర్రగా అవుతుంది. మరి ప్రకృతి కూడా తన సాంగత్యం యొక్క ప్రభావం చూపిస్తూ ఉంది, తన గుణాలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. ప్రకృతినే వదిలేయండి, మనుషులు కూడా అంతే. ఎవరి సాంగత్యంలో ఉంటే అలాంటి గుణాలే వస్తాయి సాంగత్యాన్ని బట్టి. మరి మనుషులే కాదు పశుపక్ష్యాదులను కూడా చూడండి, అవి కూడా సాంగత్య ప్రభావానికి వశం అవుతాయి. ఒక కథ గుర్తొస్తుంది, ఒక చిలుక పట్టుకొచ్చినాడు ఒక ఆయన, బజార్లో అమ్మడానికి వెళ్ళాడు. ఒక మహాత్మా ఆశ్రమానికి తీసుకుపోయాడు, ఇంకొక చిలుకను ఇంకొక వ్యక్తి తీసుకెళ్లాడు. నేను చిలుకలు ఇచ్చాను కదా ఒక మహాత్ముడికి ఇంకొక వ్యక్తికి, అవి ఏం మాట్లాడుతూ ఉంది ఎట్లా ఉందో చూడాలని వెళ్ళాడు. గలీజ్ వ్యక్తి దగ్గర ఉండే చిలుక ఉదయం నుంచినే తిట్లు తిట్టడం ప్రారంభించింది చిలుక. మహాత్ముడి సాంగత్యంలో ఉండే చిలుక దైవం వచనాలు పలకడం ప్రారంభించింది. అప్పుడు అర్థమైంది అంటే సాంగత్యం ప్రభావం పశుపక్ష్యాదుల పైన కూడా పడుతుంది అని. మరి పరమాత్ముడు మనలో ఉంటే ఆయన సాంగత్యము మన మీద పడదా? ఆ గుణాలు మనలో రావా? మరి శాస్త్రాల్లో కూడా చాలా ఉన్నాయి, శాస్త్రాలు తప్ప శాస్త్రాల్లో కూడా ఉన్నాయి కదా. శాస్త్రాల్లో ఏ భావంతో రాశారో ఆ భావం తెలుసుకోలేదు, అర్థం తెలుసుకోలేదు. ఏ భావంతో రాశారు శాస్త్రాలను? ఎవరు రాశారు శాస్త్రాలు? ఎవరు రాశారు? ఋషులు మునులు రాశారు. ఎలా రాశారు ఋషులు మునులు? సమాధి స్థితిలో కూర్చొని సమాధి అవస్థలో రాశారు అని చెప్తారు. వాళ్ళు సమాధి స్థితిలో ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారో ఆ జ్ఞానం ఆధారంగా శాస్త్రాలు రచించారు అని చెప్తారు. సమయాన్ని చూస్తూ, సమయ అంతరాన్ని చూస్తూ కూడా రాశారు. సత్యుగం ఎలా ఉంటుంది, ద్వాపరయుగం ఎలా ఉంటుంది, కలియుగం ఎలా ఉంటుంది, వీటన్నిటిని కూడా ఆలోచన చేస్తూ రాశారు. మానవులు తప్పు చేస్తూ ఉంటే ఎవరు చూడలేదు అనుకుంటారు, కానీ ఒకరు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇలాంటి మాటలు శాస్త్రాల్లో ఉన్నాయి. ఎందుకు అంటే ఈ విధంగా భగవంతుడు చూస్తూ ఉన్నారు, వాటికి శిక్షలు ఉంటాయి. ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు శాస్త్రాల్లో ఎన్నో మంచి విషయాలు బోధించినప్పుడు మనుషుల్లో మార్పు తీసుకొచ్చేదానికి వీలు అవుతుంది అనే భావనతో శాస్త్రాలు రచించారు. ఈశ్వరుడి విషయంలో కూడా రాశారు, కానీ ఒక చిన్న బిడ్డ ఉంటారు, చిన్న బిడ్డ నడిచేది ప్రారంభించాడంటే బయటికి మాటికి బయటికి వెళ్లేది ఆరంభిస్తాడు. అప్పుడు తల్లికి గమనం ఉంటుంది ఎక్కడ పడిపోతాడో బయటికి వెళ్ళి అని. బిడ్డ సురక్షితంగా బయటికి వెళ్తే ఉండడు. మొట్టమొదట తల్లికి యోచన ఏముంటుంది, సురక్షితంగా చూడడం. చెప్తుంది నువ్వు బయటకు వెళ్ళావంటే కుక్కను చూపించి వాకిలి దాటి వెళ్ళావు అంటే కుక్క కరుస్తుంది అని చూపిస్తుంది, భయపెడుతుంది. మరి కుక్కను చూస్తూనే ఏమనిపిస్తుంది, అమ్మ చెప్పినటువంటి మాట మన మనసులో ఉండిపోయింటుంది కాబట్టి అవును కరుస్తుందేమో అనే భయంతో లోపలికి వస్తారు. కానీ 5-6 సంవత్సరాలు అదే బిడ్డకు వయసు వచ్చిన తర్వాత బయటకెళ్లి కుక్కను కూడా పట్టుకుంటాడు. మా అమ్మకి ఇంత తెలియదా, కుక్కను ముట్టుకుంటే కరుస్తుంది అని చెప్పింది నాకు. ఎందుకు కరుస్తుంది అని నవ్వుతూ అమ్మను కూడా అమాయకత్వంగా భావించి కుక్కను లోపలికే తీసుకొచ్చే ప్రారంభిస్తాడు. భావార్థం ఏమంటే, ఏ విషయాన్ని సత్యంగా భావించామో, తెలివైనటువంటి వాళ్లు కాక ముందు వరకు ఆ విషయాలు విన్నాము, తెలివైనటువంటి వాళ్ళు అయిన తర్వాత వినడం మానేస్తాం. అయితే ఎప్పుడైతే తల్లి మాట విన్నామో అప్పుడు సురక్షితంగా ఉండడానికి వీలైనట్లే శాస్త్రాలను పాటించినంతకాలం మనము సురక్షితంగా ఉన్నాము. ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చారో ద్వాపరయుగం నుంచి, ముందు పాపం అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు పాపం అంటే భయమే లేకుండా అయిపోయింది. ఒకప్పుడు అనేవాళ్ళు పాపం చేస్తే పైన ఉండేవాళ్ళు చూస్తూ ఉంటారు, నేను గౌరవంగా బ్రతకాలి తప్పు చేయకూడదు అని. కానీ రాను ఏమైంది, చాలా పాపం చేస్తూ వస్తూ ఉన్నారు, గమనం అనేదే లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంటారు పాపం చేయకుంటే కడుపు ఎట్లా నిండుతుంది, పాపం చేయకుండా ఉంటే వీలవుతుందా ఈ ప్రపంచంలో నివసించేదానికి, గౌరవంగా బ్రతకడానికి అనే స్టేజ్కు చేరుకున్నారు. ముందు ఆలోచనలకు ఇప్పటి ఆలోచనలకు చాలా తేడా. ఒకప్పుడు పాపం చేయకుండా ఉంటే గౌరవంగా భావించేవాళ్ళు, ఇప్పుడు పాపం చేసైనా డబ్బు సంపాదిస్తే గౌరవము అని భావిస్తూ ఉన్నారు, అన్ని విధాలుగా పాపం చేస్తేనే. మరి పాపం నుంచి పరమాత్ముడు విడుదల చేయరా, ఇంత దగ్గరలో మనలోనే ఉంటే పరమాత్మ, అణువణువులో పరమాత్మ ఉంటే. సర్వవ్యాపి అనేది ఒక భావనాత్మక సత్యం అంతే, అది నిజమైనటువంటి సిద్ధాంతం కాదు. ఇప్పుడు మైకులో పరమాత్మ ఉన్నారు, నేను పూజ చేయాలి, టెంపుల్లో పరమాత్మ ఉన్నారు పూజ చేయాలి, కుర్చీలో పరమాత్మ ఉన్నారు పూజ చేస్తాం, అంధశ్రద్ధ అది. రాయిలో పరమాత్మ ఉంటారు, అన్నిట్లో పరమాత్మ ఉంటారు. వాస్తవంగా భావన ఆధారంగా మనం సురక్షితంగా ఉండడానికి అవుతుంది, కానీ ఎలాంటి భావన చేయాలి, ఏ విధంగా మనం స్వీకరించాలి భావనను, భగవంతుడు అంటే ఎవరు అనేది సత్య తెలుసుకున్న తర్వాతనే కదా మనము దాంట్లోనే సురక్షితంగా ఉండగలుగుతాం. పరమాత్ముడు అందరిలో లేరు, మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను, భగవంతుడు అందరిలో ఉన్నారా? జీవితంలో పాపం అనేది చేయకుండా ఉంటారు పరమాత్మ మనలోనే ఉంటే. పరమాత్ముడు మనలో ఉంటే పాపకర్మ జరగదు. జీవితంలో ఎప్పుడు పాపకర్మే చేయకుండా ఉండాలి, మనలో పరమాత్మ ఉంటే ఆ విధంగా ఉందా? ఈ విషయాన్ని మీరు స్వీకరించరాదు. భగవంతుడు అనువనవులో ఉన్నాడు అనే మాటలను మనము స్వీకరించరాదు. ఇప్పుడు మనం బయటకు వెళ్తారు ఎవరైనా, ఇప్పుడు ఎవరైనా వెళ్తూ ఉంటే ఒంటరిగా వెళ్తూ ఉన్నారా అంటాం, ఏమంటారు భగవంతుడు నా జతలో ఉన్నారని. అది భావనాత్మకంగా అనుకోవడం, నిజంగానే లేరు కదా పరమాత్మ పక్కలో. అదేవిధంగా సర్వవ్యాపి అనే విషయం భావనాత్మక సత్యం అంతే, అనుకుంటున్నాం ఊహించుకుంటూ ఉన్నాం. ఆయన నిరాకారుడు అంటారు, నామం లేదు రూపం లేదు అంటారు భగవంతుడికి. నామము రూపము ఆకారం లేకుండా ప్రపంచంలో ఏ వస్తువు లేదు, గాలి కనబడడం లేదు, కానీ అనుభవం అవుతూ ఉంది కదా గాలి అనేది మనకు. చక్రవాకం తుఫాను వచ్చినప్పుడు ఇది తుఫాను అనేది అనుభవం అవుతూ ఉంది కదా మనకి. శాంతిని చూపిస్తే ప్రకృతి శాంతి అనుభవం అవుతూ ఉంది, గాలి అనుభవం అవుతూ ఉంది, మనం చెరువులో నీళ్లంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మన చిత్రం అంతా దాని నుంచి కనబడుతుంది. అదేవిధంగా చిత్రకారుడు తన చిత్రంలో స్పష్టంగా చూపించినట్లు పరమాత్మను కూడా వాస్తవంగా మనం తెలుసుకోవాల్సిండేది ఎంతో ఉంది. కానీ ఏమంటున్నారు, ఆకారం లేదు, రూపం లేదు, నామ పేరు లేదు, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే పరమాత్మ మనుషుల్లాగా ఉండరు, ఆయన నిరాకారుడు. పరమాత్ముడికి నిర్గుణుడు అంటారు, గుణాలే లేవు అని నిర్గుణ్ అంటే వాస్తవంగా ఏ భావంతో చెప్పారు, మనుషులలాగా గుణాలు లేవు అని అర్థం. వాస్తవంగా ఆ భావనతో చెప్పారు నిర్గుణ్ అని. గుణాలలో సాగరుడు ఆయన, గుణాలలో అనంతమైనటువంటి వాళ్ళు పరమాత్మ. మరి పరమాత్ముడి యొక్క దివ్య స్వరూపం ఇప్పుడు పశువులకి తల్లి తండ్రి పశువులే, కుక్కలకు పశువులే, ఏదైనా తీసుకోండి, పక్షికి తీసుకోండి తల్లి తండ్రి, మనుషులకు తల్లి తండ్రినే మనుషులే. అదేవిధంగా ఆత్మకు తండ్రి తల్లి పరమాత్మనే. జ్యోతి వెలిగిస్తారు శరీరం వదిలినప్పుడు, వాస్తవంగా మరణించేటప్పుడు. కానీ వాస్తవానికి అర్థం ఏమిటి, ఏ జ్యోతి వెలిగించాలి, ఏ జ్యోతి ఉన్నింది ఇంతవరకు, ఏ జ్యోతి వెళ్లిపోయింది, ఆత్మస్వరూపము జ్యోతి అనే దానికి గుర్తుగా జ్యోతి వెలిగిస్తారు. మనము జ్యోతి స్వరూపం, మన తండ్రి కూడా జ్యోతి స్వరూపం, దానికే భారత్వాసులో హిందూ ధర్మంలో జ్యోతిర్లింగం అని కూడా అంటారు. పరమాత్ముడికి జ్యోతిర్లింగం రూపంలో పూజ కూడా చేస్తూ ఉన్నారు. లింగం అంటే ఆకృతి రూపం, జ్యోతి యొక్క ఆకృతి. జ్యోతికి పూజ ఎలా చేస్తారు కాబట్టి ఒక రూపం ఇచ్చి లింగం రూపంలో హిందువులు పూజ చేస్తూ ఉన్నారు. పేరు ఇచ్చారు ఆ లింగానికి సదాశివ అని. ఇప్పుడు మనుషుల పేర్లు గుణవాచకం అంటే గుణాన్ని బట్టి పేర్లు పెట్టడం లేదు. సదాశివ అనగా సదా కళ్యాణకారి, మంచి చేసేటటువంటి వారు. శివ అనగా పరమ పవిత్రులు, శివ అనగా శాంతి సాగరులు. మనుషుల యొక్క పేరు శాంతి భయ అని ఉంటుంది, కానీ జీవితంలో టెన్షనే టెన్షన్ ఉంటుంది. పేరేమో శాంతి అని అంటారు, కానీ ఆ శాంతే ఉంటుంది. హస్ముఖ్ భయ అని పేరు ఉంటుంది, కానీ వాళ్ళు నవ్వేదే లేదు. కాబట్టి అర్థాన్ని బట్టి పేర్లు ఉండడం లేదు. మనుషుల పేర్లు గుణవాచకాలు కాదు, కానీ పరమాత్ముడి యొక్క పేరు గుణవాచకం శివ అనేది. ఇప్పుడు దేవతల పేర్లు కూడా మనుషులు పెట్టుకుంటున్నారు, రాముడు, కృష్ణ, శంకర, ఈ విధంగా రెండు పేర్లు కూడా పెట్టుకుంటారు సంతృప్తి లేకపోతే. రాధేశ్యాం, సీతారాం, గౌరీ శంకర్, ఈ విధంగా రెండు పేర్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. సౌత్లో అయితే మూడు పేర్లు కూడా పెట్టుకుంటారు, శివరామకృష్ణ. శివుడు, రాముడు, కృష్ణుడు ముగ్గురు కలిశారు, కానీ క్వాలిటీ ఒక్కటి కూడా వాళ్లలో ఉండేటి ఉండవు. మనుషుల పేర్లు గుణవాచకం కాదు, కానీ పరమాత్ముడి యొక్క పేరు గుణవాచకం. సదాశివ అంటే సదా కళ్యాణకారి, మంగళకారి, శుభకారి అని. అందుకే భారతదేశంలో లింగాలకు చాలా మహత్వం ఉంది, జ్యోతిర్లింగానికి. ఇంకా 12 జ్యోతిర్లింగాలకు, లింగాల మందిరాలకు కూడా గుణవాచకమే. 4 దిశల్లో, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లో కూడా లింగాలకు చాలా మహత్వం ఉంది. అమరనాథ్ పేరుతో కూడా పూజ జరుగుతూ ఉంది లింగానికి. రామేశ్వరం రూపంలో పూజ జరుగుతూ ఉంది. కాశీ విశ్వనాథ్ రూపంలో పూజ జరుగుతుంది. మరి వెస్ట్ లో సోమనాథ్ రూపంలో. 4 వైపులా శివుడికి పేర్లు పెట్టారు అంటే అది గుణవాచకాలు. దేవతలకు పూజలు స్టేట్ ప్రతి రాష్ట్రంలో, ఒకవైపున రాముడు, ఒకవైపున కృష్ణుడు, ఇంకొక వైపున కృష్ణుడు బాలాజీ, వెంకటేశ్వరుడు బాలాజీ రూపంలో. మరి కాళీ పూజ, దుర్గా పూజ, ఈ విధంగా గుజరాత్, మహారాష్ట్రలోకి వెళ్తే గణేష్ పూజ, తమిళనాడులో కార్తికేయుడికి పూజ చేస్తూ ఉన్నారు. దేవతలకు పూజ స్టేట్ వైజ్ ఉంది, కానీ పరమాత్ముడికి మటుకు పూజ అంతటా ఉంది. అందుకే చెప్తారు దేవంకా మహాదేవు అని పిలుస్తారు. శివుడికి మటుకి ఆ విధంగా అంటారు, దేవతలకు దేవుడు, దేవాది దేవ అని. మహాదేవు యొక్క మందిరం కూడా ఉంది, మహాదేవుడు శివుడికి గుర్తుగా. దేవతలకు ఉండని ఉండకపోని మహాదేవుడికి మందిరం ఈశ్వరుడికి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే దేవాది దేవుడు అంటారు. అంటే ఈ శివుడికి పూజ దేవతలు కూడా చేశారు. రామేశ్వరంలో శివుడికి పూజ రాముడే చేశారు. శ్రీరాముడు పూజ ఎందుకు చేశాడు శివుడికి? శ్రీరాముడు భగవంతుడు కాదు, మరి ఈయనే భగవంతుడైతే ఆయనకు పూజ చేయడు కదా. శ్రీరాముడికి కూడా తండ్రి శివుడు. రావణుడి పైన యుద్ధం చేయడానికి వెళ్లేటప్పుడు రాముడు నాకు శక్తి కావాలి అని అడిగాడు ఈశ్వరుడిని. అంటే శక్తినిచ్చేటటువంటి వాళ్ళెవరు? ఆ శక్తి రాముడి కంటే శక్తి రావణాసురుడికి ఉంది అని. మరి ఆ శక్తి ఎలా వచ్చింది రావణాసురుడికి? తపస్సు ద్వారా. శివుడికి తపస్సు చేసి ఆ శక్తి పొందాడు. అంటే రావణాసురుడు శక్తి కూడా ఎవరి నుంచి? శివుడి నుంచి పొందాడు అని. కాబట్టి మహాదేవుడికి శక్తి ఎక్కువ ఉంది కాబట్టి నేను గెలవగలను అంటే ఒక ఈశ్వరుడి ద్వారానే అని లింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేశాడు అని చెప్తారు. దానికి రామేశ్వరము అనే పేరు. తర్వాత రావణుడి పైన విజయం పొందాడు అని చెప్తారు. అలాగే కురుక్షేత్రంలో కూడా ఈరోజు కూడా ఇప్పుడు కూడా మనం వింటూ ఉంటాం, కృష్ణుడు కూడా పూజ చేశాడు శివుడికి హరహర మహాదేవ అని. అంటే శ్రీకృష్ణుడు కూడా పూజ చేశాడు కాబట్టి గోపేశ్వరము అంటారు. గోపాలుడు పూజ చేసినందుకు గుర్తుగా. కృష్ణుడు ఎందుకు పూజ చేయాల్సి వచ్చింది శివుడికి? అధర్మం పైన విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి అంటే పరమాత్ముడి శక్తి లేకుండా అసంభవం అని. కాబట్టి పాండవులకు కూడా శక్తినిచ్చి యుద్ధం చేసి యుద్ధం చేపించాడు అంటే అది ఈశ్వరుడు యొక్క శక్తి ద్వారా అని గ్రహించాడు అని కథల్లో తెలియజేస్తారు. అసుర సంహారణి శివశక్తులు కూడా అసురులను సంహరించడానికి శివుడి నుంచి శక్తిని స్వీకరించారు. అందుకే శివశక్తులు అని పిలువబడతారు. మరి దేవతలకు కూడా దేవుడు, దేవిలకు కూడా దేవుడు మహాదేవుడు. భారతవాసులు ఒక పొరపాటు చేస్తూ ఉన్నారు, రెండింటినీ ఒకటిగా భావిస్తూ ఉన్నారు. శివుడు శంకరుడు ఇద్దరు ఒకటే అనుకోవడం చాలా పెద్ద తప్పు. శివుడు వేరు, శంకరుడు వేరు. వాస్తవంగా రూపమే వేరుగా ఉంది. శివుడి రూపమేమో లింగము, శంకరుడి రూపమేమో శరీరం. మరి ఆక్యుపేషన్ కర్తవ్యం కూడా వేరుగా ఉంది. ఈయనేమో భోలానాథ్ శివుడు. తర్వాత మూడవ నేత్రం తెరిచాడు శంకరుడు అంటే ప్రళయం వస్తుంది అంటారు. అక్కడ కళ్యాణకారి, ఇక్కడేమో వినాశకారి అని చూపిస్తూ ఉన్నారు. మరి రెండు ఇద్దరిని కలిపేశారు. మరి మీకు మనకు తెలివే తెలియజేస్తుంది కదా. మంత్రం చెప్పేటప్పుడు కూడా ఎవరైనా ఓం నమ శివాయ అని చెప్తారు. భారతదేశంలో శివరాత్రి పండుగ చాలా మహత్వపూర్వకంగా జరుపుతారు. అప్పుడు కూడా శివుడికి ప్రాధాన్యత ఉంది. శంకరుడిని ఎప్పుడు ధ్యాన ముద్రలో చూపిస్తూ ఉన్నారంటే శంకరుడికి అతీతంగా ఒకరుంటేనే కదా తపస్సు చేస్తూ ఉన్నారు. కైలాస పర్వతాల పైన వెళ్లి చాలా సంవత్సరాలు శంకరుడు తపస్సు చేశాడు అంటారు. ఈ రోజు కూడా మనుషులు కైలాస మానస సరోవరం అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటారు. చాలా పెద్ద శివలింగం, పెద్ద ఆ పర్వతమే శివలింగం ఆకారంలో ఉంది. అక్కడికి వెళ్లి శంకరుడు తపస్సు చేశాడు మానస సరోవరంలో అని చూపిస్తారు. మరి అన్ని సంవత్సరాలు తపస్సు చేశారు అంటే ఆయన కంటే అధికుడు ఒకరు ఉన్నప్పుడే కదా. ఎవరిని గురించి తపస్సు చేశాడు? శివుడి గురించి ధ్యానం చేశాడు. శివుడి గురించి శంకరుడు ముందు చూపించే ప్రతిమ కూడా శివలింగమే. మరి శంకరుడికి చెప్తారు మూడవ నేత్రం తెరిచాడంటే మొత్తం బూడిదవుతుంది, వినాశనం అవుతుంది అని చెప్తారు. కాబట్టి ఆయన నుంచి శక్తి తీసుకోవడానికి అన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అంటారు. సమయం వచ్చినప్పుడు మూడవ నేత్రం తెరిచి వినాశనం చేయిస్తారు. అది కూడా కళ్యాణమే. ఇప్పుడు కూడా అమరనాథ్ యాత్రకు వెళ్తూ ఉంటారు. అమరనాథ్ మహత్వం ఇంత ఎందుకుంది అని అడిగితే చెప్తారు, అమర్నాథ్ మహత్వం ఎందుకుంది అంటే, అమర్నాథ్ అమర కథ వినిపించాడు. శంకరుడు పార్వతికి అమర కథ వినిపించాడు కైలాస పర్వతాల్లో కూర్చొని అని చెప్తారు. మరి అమర్నాథ్ ఎవరు, శంకరుడు ఎవరు, వేరు వేరే కదా. అమర్నాథుడి కథ వినిపించాడు శంకరుడు పార్వతికి అంటే అమర్నాథుడు తండ్రి అని చెప్తారు. ఒక భికారి, భికారి నియమం ఏమంటే రోజు రాజా దగ్గరికి వెళ్లి డబ్బు దానం అడగడం. రాజు యొక్క నియమం ఏమంటే రోజు ఖాళీగా చేతులతో పంపించకుండా ఏదో ఒకటి ఇవ్వడం. ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, రాజు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఏ విధంగా ఇంత డబ్బులు సంపాదించాడు రాజు, నేను కూడా ఆ విధంగా సంపాదించుకోవాలి అనుకున్నాడు భికారి. రాజా రోజు సంపాదించి రోజంతా పంచుతాడు ఉదయం సంపాదించి, కాబట్టి నేను ఉదయమే వెళ్దాము అనుకున్నాడు. 6 గంటలకి ద్వారపాలకుని అడిగాడు, ఓ ద్వారపాలక ఇది చెప్పు, రాజు ఎక్కడున్నాడు, ఈ సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు అని భికారి అడిగారు ద్వారపాలకుణ్ణి. ద్వారపాలకుడు చెప్పాడు, రాజు మందిరంలో కూర్చొని ఈ సమయంలో తపస్సు చేస్తూ ఉన్నాడు అని. అక్కడికి వెళ్ళాడు భికారి. నేను వెళ్ళొచ్చా అంటే, వెనక కూర్చో రాజుకి, ముందుకు పోవద్దు, వెళ్ళొచ్చు చూడొచ్చు అన్నారు. వెనకకి వెళ్లి కూర్చొని చూస్తే రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు భగవంతుడితో, ఓ ప్రభు నా జోలి నింపు, నా జోలి నింపు, నేను సంపన్నంగా ఉండాలి, నేను ధనంలో అన్నింటిలో అని అడుగుతూ ఉన్నాడు. ఈ భికారి యోచన చేశాడు, రాజు కూడా భికారి అని ఇప్పుడు అర్థమైంది నాకు, ఈయన కూడా ఆయన అడుక్కుంటూ ఉన్నాడు కాబట్టి. అంత రాజుకి ఇచ్చినప్పుడు నేను నాకు కొంచెమే కదా రాజు ఇస్తూ ఉండేది, నేను భగవంతుడితోనే డైరెక్ట్ గా అడిగితే ఎక్కువ ఇస్తాడు కదా అని చెప్పి భికారి మనస్సులో చాలా ఆలోచనలు చెలరేగాయి. రాజు పూజ చేసేది హనుమంతుడికి, అంటే హనుమంతుడు రాజుకు జోలి నింపుతాడు. మళ్ళీ ఆలోచన వచ్చింది, హనుమంతుడి జోలి ఎవరు నింపారు, రాముడి భక్తుడు హనుమంతుడు, రాముడు నింపాడు జోలి. మరి రాముడికి ఎవరు జోలి నింపారు, భోలానాథ్ శివుడు. మరి డైరెక్ట్ నేను శివుడినే గుర్తు చేసుకుంటే ఆయనే ఇస్తారు కదా, నా జోలి నింపుతారు కదా, ఎందుకు బాగా ముక్కలు 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 వస్తూ ఉండేదాన్ని నేనెందుకు తీసుకోవాలి, ఆయన నుంచి ఆయనకి, ఆయన నుంచి ఆయనకి, ఈ విధంగా కాకుండా డైరెక్ట్ గా నేనే భోలానాథ్ శివుడి నుంచి ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు కదా అని ఆలోచన చేసి చేసి లాస్ట్ కు డైరెక్ట్ కనెక్షన్ భోలానాథ్ శివుడితో ఉంచుకున్నాడు భికారి. అంటే మనం కూడా ఆంజనేయుడు, రాముడు, కృష్ణుడు ఈ విధంగా కాకుండా డైరెక్ట్ గా ఎవరితో చెప్పండి, ఎవరితో కనెక్షన్ పెట్టుకోవాలి, ప్రాబ్లం ఉందా ఏమన్నా డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకోవడానికి. భావార్థం ఏమిటంటే ఒకరినే గుర్తు చేసుకోవాలి. భారతం నుంచి బయటకు వెళ్తే ఇస్లాం ధర్మం వాళ్ళు మూర్తి పూజ చేయరు, పవిత్రమైనటువంటి రాయిని వాళ్ళు మాన్యత ఇస్తారు. పవిత్ర మక్కాలో కూడా దేవీలు రూపాలు ఉన్నాయి కానీ వేరుగా భావిస్తూ ఉన్నారు వాటిని, అంటే దేవీలు రూపంలో కాకుండా. అయితే మొహమ్మద్ ఆయన సందేశకులు, అప్పుడు గలాటలు కూడా జరిగాయి ఎందుకంటే పైగంబర్ సాహబ్ కు మదీనాకు పంపించినారు జగడా జరిగినప్పటి నుంచి. ఇక్కడ దేవీలను అంటే ఆ రూపంలో కొలవకూడదు, ఒక్కరినే కొలవాలి, ఆయనే నిరాకారుడు అల్లా అంటే. వీళ్ళందరూ వేరు, అప్పటి నుంచి మక్కా వేరు మదీనా వేరు అయింది, ఒకటే భగవంతుడు అనేది అప్పటి నుంచే వచ్చి ఉంది. అంతకు ముందు దేవీలను ఒప్పుకునేవాళ్లు, మాన్యత ఇచ్చేవాళ్లు వాళ్ళు కూడా ముస్లింస్. ఆకాశవాణి చెప్పినట్లు వినపడింది, మీరు నిరాకారుడైనటువంటి నన్ను తలాంపు చేయండి. అప్పటి నుంచి దేవీలనందరినీ సమాప్తం చేశారు, నాశనం చేశారు, అవి పవిత్రమైనటువంటి రాయిని స్థాపన చేసి అల్లా రూపంలో కొలవడం జరిగింది. అందుకనే జీవితంలో ఒక్కసారి అయినా మక్కాకు వెళ్లి దర్శనం చేసుకోవాలి పవిత్రమైనటువంటి రాయిని. అంటే భగవంతుడి రూపం శివలింగం ఆకారంలో ఉండే రూపమే సంఘ అశ్వద్ధ అనే మసీదులో ఉంది. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. ఆ నియమం అనేది చాలా కఠినమైనటువంటిది. ఎందుకు ఉంచుకున్నారు అంటే ఇది నిరాకారుడి గుర్తుగా భగవంతుడు. మరి పాపానికి ప్రాయశ్చిత్తం కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే పవిత్రమైనటువంటి రాయిని తాకుతారు. మరి మాయ అనేది సైతాన్ రూపంలో దాని రాళ్లతో కొట్టినట్లు కూడా చూపిస్తారు. వాస్తవంగా ఒక ఒక విషయం ఉంది, ఒక లైన్. అది లేకుండా హజ్ యాత్ర పూర్తి కాదు. ఎందుకంటే నూర్ని ఎప్పుడైతే మనం స్మృతి చేస్తామో అనుకుంటామో అప్పుడే మనకి సఫలత దొరుకుతుంది, విజయం పొందుతాము ప్రతి విషయంలో అనేది వాళ్ళు చెప్తా ఉంటారు. మోజెస్ కూడా అఖండ జ్యోతి సాక్షాత్కారం పర్వతాల మీద సాక్షాత్కారమైంది. యహోవా అనగానే వాస్తవంగా జ్యోతి స్వరూపం నిరాకారుడు గుర్తుకు. క్రైస్ట్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ మాట, నేనే దేవుడు అని లేదు, గాడ్ ఈజ్ లైట్, ఐ ఆమ్ నాట్ ఏ గాడ్. నేను భగవంతుడికి బిడ్డను, భగవంతుడి లైట్ స్వరూపం, నేను కాదు దేవుడు అని చెప్పినట్టు చూపిస్తారు. ఈ రోజు కూడా వాటికన్ సిటీకి వెళ్ళినట్లయితే పెద్ద చర్చి ఉంది అక్కడ, అక్కడ పోపు గద్ది ఉంది. ఆ చర్చి లోపల ఎవరి వ్యక్తి ప్రతిమ లేదు అక్కడ, జీసస్ ప్రతిమ కూడా లేదు అక్కడ. అఖండ జ్యోతి యొక్క నిరాకారుడు గుర్తుకు అఖండ జ్యోతి స్వరూపము లైట్ అనేది చూపిస్తారు. క్రిస్టియన్స్ లైట్ అంటారు, ముస్లింస్ నూర్ అంటున్నారు, హిందువులు జ్యోతి అంటూ ఉన్నారు. విషయం ఒకటే, ఒకటే కాదా. జ్యోతి అనగా ప్రకాశం, నూర్ అనగా ప్రకాశం, లైట్ అంటే ప్రకాశం. మరి మూడు మతాల వాళ్ళు ఒప్పుకుంటూ ఉండేది ఒకటే కదా, ఒక విషయమే కదా, వేరు కాదు. గురునానక్ కూడా చెప్తారు, చాలా స్పష్ట శబ్దాలతో మహిమ చేస్తారు భగవంతుడి గురించి. ఇంకెవరు చెప్పలేదు ఇంత స్పష్టంగా, ఏక్ ఓంకార్ నిరాకార్ నిర్వైర్ సత్నాం అకాల మురత్తు అయోని, ఈ విధంగా అజన్మ అభోక్త, ఈ విధంగా చెప్తారు గురునానక్ కూడా. గురు గోవింద్ సింగ్ కూడా శివుడికి చాలా మహిమ చేశారు. ముందుకెళ్తే జైన ధర్మం లోపల కూడా చూపిస్తారు, తీర్థంకరులు జ్ఞానముద్రలో ఉన్నట్టు చూపిస్తారు అక్కడ. వాళ్ళలో ఎవరు తీర్థంకరుల్లో ఎవరు ఆ ధ్యానం చేస్తే వాళ్ళు శ్రేష్టమైనటువంటి వాళ్ళెవరు? మహావీరుడు ఎప్పుడు తనను తాను దేవుడు అని చెప్పుకోలేదు. ఈ రోజు కూడా దీపావళి పండుగ రోజు, దీపావళి రోజు జైనులు మహావీరుడికి మహత్వం ఇస్తూ చాలా వైభవంగా జరుపుతారు. మరి శివధామం ఏది? వాస్తవంగా శివుడెవరు? ఏ విషయం గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు? శ్రేష్టమైనటువంటి గతి ఎలా ప్రాప్తి చేసుకోవాలి? శ్రేష్టమైనటువంటి జ్ఞానము, జ్ఞానం లేకుండా గతి లేదు. దర్శనము, మూడు విషయాలు ముఖ్యమైనటువంటివి, జ్ఞానము దర్శనము. ఎందుకంటే జ్ఞానం లేకుండా తెలివి లేకుండా దర్శనం లేదు, దర్శనం లేకుండా చరిత్ర లేదు, మన చరిత్ర శ్రేష్టంగా అయ్యేకి వీలు లేదు. కాబట్టి జ్ఞానము దర్శనము చరిత్ర. మూర్తి పూజకు గౌతమ బుద్ధుడు కూడా ప్రేరేపించలేదు. ధ్యాన ముద్రలో కూర్చున్నట్టే చూపిస్తారు బుద్ధుడిని. మరి ఎవరిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు బుద్ధుడు? ఈ రోజు కూడా జపాన్ వెళ్తే 3 అడుగుల దూరంగా కూర్చొని ఒక రాయి, ఎరుపు ఆకారంలో ఉండే ఒక శివలింగం ఆకారంలో ఉండే రాయిని పెట్టుకుని ఒక స్టూల్ మీద పూజ చేస్తూ అంటే ధ్యానం చేస్తున్నట్టు చూపిస్తారు. ఈనాటికి కూడా ఆయన శాంతి దాత, ఆయనకు ఎదురుగ్గా కూర్చొని రాయికి ఎదురుగ్గా ఉంచుకొని ఒక స్టాచ్యూ పెట్టుకుని వాళ్ళు ధ్యాన ముద్రలో నిమగ్నమైనట్లు ఇప్పటికి కూడా చూపిస్తారు. ఇంకా ముందుకు పార్శీ ధర్మంలో వాళ్ళు కూడా చూపిస్తారు, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు భారతం. అయితే వెలుగుతూ ఉండే జ్యోతిని తీసుకొచ్చారు భగవంతుడి రూపం అనుకున్నారు వాళ్ళు కూడా. అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉండే స్వరూపాన్ని వాళ్ళు కూడా మాన్యత ఇస్తారు దానికి. కాబట్టి జ్యోతి అన్నా, కొద్దిమంది నూర్ అన్నా, కొద్దిమంది ఓంకార్ అన్నా, లైట్ అన్నా, యహోవా అన్నా, కొద్దిమంది వాహే గురు అన్నా, కొద్దిమంది సిద్ధి శీలాపతి అన్నా, ఎవరు మాలిక్ అన్నా, ఈశ్వర్ అన్నా, ప్రభు అన్నా, అల్లా అన్నా, గాడ్ అన్నా, ఒకరే. చాచా అంటాం, మామ అంటాం, బాబు అంటాం, బాబా అంటాం, పితాజీ అంటాం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలవచ్చు ఒక్కొక్కరిని, కానీ వాళ్ళ మూర్తి మారదు. ఒకే వ్యక్తిని ఒకరు చాచా అంటారు, చిన్న ఆయన అంటారు, మామ అంటారు, అన్న అంటారు, రూపం మారదు. అదేవిధంగా పరమాత్ముడిని ఏ రూపంగా ఏ విధంగా అనుకుంటూ ఉంటే కూడా వాస్తవంగా ఆ దివ్య స్వరూపం పరమాత్ముడిది, జ్యోతి స్వరూపమే, లైట్ స్వరూపం. దాన్ని అందరూ ఒప్పుకుంటూ ఉండే, అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకుంటూ ఉండేది నిరాకారుడంటే జ్యోతి స్వరూపాన్ని. ఎవరైనా వేలు రెండవ వేలు చూపిస్తారు, చూపుడు వేలు పైకి చూపిస్తూ ఉన్నారంటే భగవంతుడు, శివశంభు అని కూడా అంటూ ఉంటారు. శంభు యొక్క ఒరిజినల్ శబ్దం ఏమంటే స్వయంభు, స్వయానికి స్వయం ఉత్పత్తి అయ్యేవారు అని. ఇంకొకరి నుంచి జన్మ తీసుకునేవాళ్ళు కాదు. స్వయంభు అంటే ఆయన సర్వోన్నత శక్తి, ఆయనకు తల్లి తండ్రి ఎవరు లేరు, బంధువు, శిక్షకుడు, సద్గురువు, రక్షకుడు ఎవరు లేరు. ఇంకా మూడవది, అన్ని చక్రాల నుంచి అతీతంగా ఉండేవాళ్ళు, జన్మ లేదు, మృత్యువు లేదు, దేహం లేదు, దేహ సంబంధాలు లేనటువంటి వాళ్ళు, కర్మ లేదు, కర్మ ఫలం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. అందుకే గీతలో కూడా తెలిపిస్తారు, నేను అజన్మ, నా జన్మ ఈ చర్మ చక్షులతో చూడడానికి కాదు, నేను ఏ తల్లి గర్భం నుంచి జన్మ తీసుకునేవాడు కాదు, నేను అవతరిస్తాను, కాబట్టి నా జన్మ దివ్యము, అలౌకికమని గీతలో స్పష్టంగా ఉంది, జ్ఞానం ఆధారంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరికైతే జ్ఞానం అనేది దివ్యం, చక్షు అంటే మూడవ నేత్రం ఉంటుందో వాళ్లే తెలుసుకోగలరు. అవ్యక్త స్వరూపం, వ్యక్తం కనబడేటటువంటి ఆకృతి కాదు నాది, అవ్యక్త. నేను పునర్జన్మ రహితం, వినాశరహిత నేను. భగవంతుడు పునర్జన్మల్లో రారు, జనన మరణాల్లో రారు. ఎన్నో అవతారాలు చూపిస్తారు, 24 అవతారాలు చూపిస్తారు, దశావతారాలు. ఇవంతే పరమాత్ముడి అవతారాలు కాదు. పరమాత్ముడు అన్నారు, నేను జనన మరణాల్లో రాను, పునర్జన్మ రహితుడు నేను, పునర్జన్మ చక్రాల్లో వచ్చేవాడే కాదు నేను. అకర్త, అభోక్త, అవ్యక్త. నేను సాధారణ శరీరంలో అవతరిస్తాను అని. కాబట్టి మూఢమతి మనుషులు నన్ను కనుక్కోలేరు అని భగవద్గీతలో చెప్పారు. మూఢమతిలు నన్ను కనుక్కోలేరు, కోట్లాది మందిలో కొద్ది మందే నన్ను యథార్థంగా తెలుసుకుని నన్ను ప్రాప్తి చేసుకునేటటువంటి వారు అని. కాబట్టి ఇంకొక అధ్యాయంలో కూడా తెలియజేశారు, నేను జగత్తుకి ఆధారమూర్తి, జగత్ నియంత, నేను సూక్ష్మాతి సూక్ష్మం, అణువు కంటే సూక్ష్మమైనటువంటి వాళ్ళు, దివ్య ప్రకాశ స్వరూపం నేను, మరియు నాకు శరీరం అనేదే లేదు, నేను అశరీరి, అకర్త, అభోక్త. అందుకే సంశయం కలిగింది అర్జునుడికి, హే ప్రభు, నేను కోరుకుంటూ ఉన్నాను మీ దివ్య స్వరూపాన్ని చూడాలి అని, మీరు దివ్య దృష్టి యొక్క వరదానం నాకు ఇవ్వండి అని అడిగారు అర్జునుడు. మరి దివ్య రూపం చూడడానికి దివ్య దృష్టిని సాక్షాత్కారంగా కృష్ణుడు ప్రసాదించినాడు అని చూపిస్తారు. నేను పరమాత్ముడు. ఎప్పుడైతే అర్జునుడికి దివ్య చక్షు ప్రాప్తి అయిందో ఫస్ట్ సాక్షాత్కారం, దాని గురించి సంజయుడు వర్ణిస్తారు, ఆకాశంలో వేలాది సూర్యులు ఒక్కసారి వెలిగితే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతిగా ఉండేటటువంటి వాళ్ళుగా సంజయుడు వర్ణిస్తాడు అర్జునుడి కలిగినటువంటి సాక్షాత్కార స్వరూపాన్ని. ఇది పరమాత్ముడి యొక్క దివ్య స్వరూపం. తర్వాత విరాట్ స్వరూపం చూపిస్తారు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అనేక పునర్జన్మల్లో వచ్చేవాడు. ముఖాలు అనేకంగా పునర్జన్మల గుర్తుగా చూపిస్తారు విరాట్ స్వరూపంలో కూడా. మరి అజన్మ అనేటటువంటి వాళ్ళు పునర్జన్మల్లో వచ్చేటటువంటి వాళ్ళు కాదు. రెండు స్వరూపాలు స్పష్టంగా సాక్షాత్కారమయ్యాయి. పరమాత్ముడు జ్యోతి స్వరూపం, అఖండ జ్యోతి సాక్షాత్కారమైంది. శ్రీకృష్ణుడి అనేక స్వరూపాలు సాక్షాత్కారమయ్యాయి. కాబట్టి కృష్ణుడు వేరు, పరమాత్మ వేరనే దాని గుర్తుగా శివలింగానికి మూడు గీతలు చూపిస్తారు. ఆది మధ్య అంత్య జ్ఞానమంతా పరమాత్ముడిలో ఉంది అనే దాని గుర్తుగా. సత్యమైనటువంటి జ్ఞానం ఉండే కారణంగా సత్యం అంటారు. మూడు గీతల మధ్యలో ఒక చుక్క బిందువు, అంటే పరమాత్ముడు జ్ఞానమనే దివ్య చక్షుం ప్రసాదించేటటువంటి వాళ్ళనే దాని గుర్తుగా మూడు గీతల మధ్యలో బిందువు చూపిస్తారు. అందుకే శివం అంటారు. బిల్వపత్రం మూడు ఆకులు శివుడికి పూజ చేసేటప్పుడు ఉంచుతారు. వేర్వేరుగా కాదు, మూడు బిల్వపత్ర పాకులు. జీఓడి గాడ్, జి జనరేషన్ ఆపరేటర్. ఇంత సుందరంగా పరమాత్ముడి యొక్క రచన ఉండే కారణంగానే సత్యం శివం సుందరం అని చెప్తారు. భారత్వాసులకు ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉత్పత్తి అవుతుంది. భక్తి మార్గంలో బ్రహ్మ చిత్రం చూశాము, దానికి ఎందుకు బ్రహ్మ అన్నారు? బ్రహ్మ యొక్క చిత్రం వేరు. బ్రహ్మకి ప్రత్యేకంగా మీసాలు, గడ్డము చూపిస్తారు. ఇంకెవరికి, ఏ దేవతలకు ఆ విధంగా గడ్డము మీసాలు కూడా చూపించరు. మీరు చూసారా శ్రీకృష్ణుడికి, శ్రీరాముడికి ఎక్కడా చూడలేదు, కేవలము బ్రహ్మకే చూపిస్తారు. ఎందుకు, ఎలాంటి దేవత కాబట్టి ఆ విధంగా మీసాలు గడ్డము చూపించారు? అసురులకు చూపిస్తారు పెద్ద పెద్ద మీసాలు, కానీ మనుషులకి చూపిస్తారు కానీ దేవతలకు చూపించరు. ఏ విషయానికి ప్రతీక ఈ విధంగా చూపించడం? రెండు ముఖాలు కలిగినటువంటి మనుషులను కనబడితే కూడా విచిత్రంగా అనపడిస్తుంది. అయితే బ్రహ్మకు నాలుగు ముఖాలు చూపిస్తారు, అంటే స్పెషల్ కదా అది. మరి బ్రహ్మ శాస్త్రాలు చదివినట్టు చూపిస్తారు. బ్రహ్మ ఎందుకు శాస్త్రాలు చదువుతారు? ఏమిటికి గుర్తు అది? మరి కమల పుష్పం పైన దేవీలు కూర్చున్నట్టు, లక్ష్మి కూర్చున్నట్టు, బ్రహ్మ కూర్చున్నట్టు చూపిస్తారు. ఎందుకు ఎందుకు చూపించారు ఆ విధంగా బ్రహ్మను? ఏ విషయానికి గుర్తుగా చూపిస్తూ ఉన్నారు ఇవంతా సింబల్స్? చెప్తారు, భగవంతుడి కొత్త సృష్టిని రచించాలనే సంకల్పం ఉత్పన్నమైంది. గీతలో కూడా ఉంది, భగవంతుడు కొత్త సృష్టిని రచించడానికి సంకల్పం కలిగింది అని. అప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉండింది ఆ సమయంలో? అసురి సృష్టిన, దేవి సృష్టిన కాదు, మనుష్య సృష్టి. ఘోరమైనటువంటి అధర్మం ఉన్నప్పుడు అధర్మాన్ని నాశనం చేయడానికి, సత్యధర్మాన్ని స్థాపన చేయడానికి భగవంతుడు రావాలి. మనుష్య సృష్టికి గుర్తుగానే మీసాలు, గడ్డం చూపిస్తారు మనుషుల గుర్తుగా. నేను అతి సాధారణ రూపంలో వస్తాను అని చెప్తారు భగవద్గీతలో అంటే. అయితే నన్ను గుర్తుపట్టలేరు. కోట్లాది మందిలో కొద్దిమందిలో కూడా కొద్దిమంది నన్ను యథార్థ స్వరూపాన్ని గుర్తుపట్టేది, నన్ను ప్రాప్తి చేసుకునేది. భావార్థం ఏమిటంటే, భగవంతుడి శ్రీకృష్ణుడి రూపంలో వస్తే దివ్య స్వరూపాన్ని ప్రపంచానికి వేరేగా చూపించారు. యదా యదాహి ధర్మస్య, అలాంటి కర్తవ్యాన్ని ఎవరైనా చేయగలుగుతారా? మరి అలాంటి దర్శనం ఇక్కడ ఎవరికైనా జరుగుతుందా? కొద్ది సంవత్సరాల కిందట ఒక విషయం ఇప్పుడు గుర్తొస్తోంది. గణేష్ పాలు తాగాడు, రాత్రి అంతా మేల్కొని భక్తులందరూ క్యూలో వెళ్లి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. మొన్న ఈ మధ్య జరిగినటువంటి విషయమేది. మరి ఆ విధంగా అధర్మ వినాశనం జరిగిందా గణేష్ పాలు తాగిన తర్వాత? మరి అంతమంది మనుషులంతా గణేష్ను దర్శనం చేసుకోవడానికి వెళ్లారు అంటే వాస్తవంగా ఆ విధంగా భగవంతుడు వస్తారా, భగవంతుని తెలుసుకుంటారా? అయితే భగవంతుడు చెప్పినటువంటి విషయం ఏమిటంటే మూఢమతులు నన్ను తెలుసుకోలేరు, నేను సాధారణ శరీరంలో ప్రవేశమవుతాను, ఎవరో ఒకరే యథార్థ స్వరూపమైన నన్ను గుర్తుపడతారు, నన్ను ప్రాప్తి చేసుకుంటారు. సాధారణ స్వరూపము వృద్ధాప్యము, అది కూడా గడ్డము మీసాలు కలిగినటువంటి వృద్ధాప్యంలో భగవంతుడు వచ్చినట్లు, అలాంటి వ్యక్తులకు వచ్చినట్లు చూపిస్తారు. వచ్చి ఏం చేస్తారు, భగవంతుడు ప్యూరిఫైడ్ శుద్ధంగా శుభ్రంగా స్వచ్ఛంగా తయారు చేస్తారనే దానికి గుర్తుగా చూపిస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గలీజ్ ఉంది ప్రపంచమంతా, ఇదంతా తీసేసి కమల పుష్ప సమానంగా చేయాలి అంటే అదెవరి పని, పరమాత్ముడు యొక్క పని. పరమాత్ముడు సాధారణ శరీరము ద్వారా అన్ని శాస్త్రాలలో ఉండే సారాన్ని వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మ చేతిలో వేదాలు పురాణాలు శాస్త్రాల యొక్క సారానే గుర్తుగా శాస్త్రాలను చూపించారు, సారం వినిపిస్తూ ఉన్నారు. భగవంతుడు ఇప్పుడొచ్చి ఎవరికి వినిపిస్తూ ఉన్నారు, మొత్తం ఈ ప్రపంచానికంతా ఈ సమయంలో వినిపిస్తూ ఉన్నారు మొత్తం ప్రపంచం. ఎందుకు బ్రహ్మకి నాలుగు ముఖాలు చూపించారు, జ్ఞానం అనేది ప్రవహిస్తూ ఉంది నాలుగు దిశల్లో. నాలుగు ముఖాలంటే నాలుగు దిశల్లో భగవంతుడి జ్ఞానం అనేది ప్రవహింపజేస్తూ ఉన్నారు ఈ సమయంలో భగవంతుడి పురుషోత్తమ సంగమ యుగంలో. కాబట్టే ఆ నాలుగు తలలు చూపిస్తారు, ఇంకా భుజాలు కూడా వేలాదిగా చూపిస్తారు బ్రహ్మకి. ఎందుకంటే సహాయకారి ఎవరైనా అయినప్పుడు ఏమంటారు, నా కొడుకు నాకు రైట్ హ్యాండ్ లేదు, పలానా వ్యక్తి నాకు రైట్ హ్యాండ్ గా ఉన్నారు అంటారు. మరి పరమాత్ముడి యొక్క ఈ కార్యాన్ని మొత్తం విశ్వమంతటా వ్యాపింపు చెయ్యాలి అంటే వేలాది భుజాలు కలిగి ఉండాలి, అంటే సహాయం వేలాది భుజాలు అంటే వేలాది మంది మనుషులు సహాయం చేయాలి భగవంతుడికి. మరి భగవంతుడు బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని స్థాపన చేసే కార్యం మొదలెట్టారు అంటే బ్రహ్మ మెయిన్ పేరు కూడా బ్రహ్మ, ఈ బ్రహ్మ మహాతత్వంలో నివసించేటటువంటి పరమాత్ముడు ఈ బ్రహ్మలో ప్రవేశమయ్యారు. ఈ పునః తిరిగి పరమాత్ముడు ముందులాగా ఈ కార్యం తిరిగి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అనేక మంది ఆత్మలంతా సహాయకారీలయ్యారు. ఈ కార్యాన్ని కూడా అందరూ తెలుసుకోలేదు, కోట్లాది మందిలో కొద్ది మంది అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్నటువంటి వాళ్లే సహాయకారి అవుతారు, వాళ్లనే భుజాలుగా చూపించారు. సర్వశక్తివాన్ భగవంతుడు అనంతం పరమాత్ముడు డయామెట్రీలో బిందువుకి అర్థం ఏం తెలియజేశారు మ్యాథ్స్ లో, అనంత్ బిందు అనంత స్వరూపాన్ని గుర్తుగా. విజ్ఞానంలో కూడా సూక్ష్మంలో సూక్ష్మం అంటే అణువు అని చెప్తారు, పరమాత్ముడు కూడా అణువులో అణువు సూక్ష్మాతి సూక్ష్మం అని చెప్తారు. అయితే సూక్ష్మంలోనే గొప్ప శక్తిశాలి పరమాత్ముడు అంటే అనంతుడు సర్వజ్ఞుడు. ఎవరికైనా పరిచయం చెప్పేటప్పుడు, మనం పరిచయం ఇచ్చేటప్పుడు ఫోటో క్వాలిఫికేషన్ అర్హత తర్వాత అడ్రస్, మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు ఇవన్నీ మనం కనుక్కుంటాం కదా ఎవరితో అయినా పరిచయం అయినప్పుడు. అదే విధంగా పరమాత్ముని గురించి ఐదు విషయాలు చాలా అవసరం తెలుసుకోవాలి. పరమాత్ముడి యొక్క దివ్యమైన పేరు సదాశివ, యహోవా, అల్లా, దేవుడు, గాడ్, సిద్ధిశిలాపతి, చింకున్సికి, వాహేగురు, మాలిక్, ఈ విధంగా పేర్లతో పిలుస్తారు పరమాత్ముడికి. సబ్కా మాలిక్ ఏకై అని సాయిబాబా కూడా తెలియజేశారు. పేర్లు వేరు వేరు కానీ స్వరూపం ఒకటే, అతి సూక్ష్మ దివ్య జ్యోతి స్వరూపుడు, ప్రకాశము నూర్ లైట్ స్వరూపుడు, అఖండ జ్యోతి నిరాకార స్వరూపుడు. ఆయన క్వాలిఫికేషన్ ఐదు విషయాలు చెప్పొచ్చు, సర్వజ్ఞుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, అనంతుడు, సర్వశక్తివంతుడు. ఆయన యొక్క అడ్రస్ పార్ పరమేశ్వర్ అంటే ఈ పంచతత్వాలకు అతీతంగా బ్రహ్మ మహాతత్వంలో నివసించే ప్రకాశ ప్రపంచంలో నివసించేవాడు, దానికి నిర్వాణ ధామం, మోక్ష ధామం, సత్యఖండం. పరమాత్ముడు నివసించే స్థానాన్ని అనేక పేర్లతో పిలిచారు, ముక్తిధామ్. అయితే వచ్చేది పరమాత్మ యదా యదాహి ధర్మస. అతి జ్ఞాని ధర్మానికి ఏర్పడినప్పుడు, ధర్మం నాశనమైనప్పుడు, అధర్మం ఎక్కువైనప్పుడు నేను సనాతన ధర్మాన్ని స్థాపన చేయడానికి, అధర్మాన్ని వినాశనం చేయడం భగవంతుడి యొక్క కర్తవ్యం. అయితే పరమాత్ముడి కరన్ కర అన్ని చేయించేటటువంటి వారు అనేది కూడా అంటారు. అయితే బ్రహ్మ ద్వారా సృష్టి స్థాపన, శంకరుడి ద్వారా వినాశనం, విష్ణువు ద్వారా పాలన చేపించేటటువంటి వాళ్ళు ఎవరు అంటే పరమాత్మనే. ఈ ముగ్గురు వేరు త్రిమూర్తులు, త్రిమూర్తుల తండ్రి, త్రిమూర్తి. మీ ఇంట్లో ఎవరైనా, మీ మనమడు ఎవరైనా అడుగుతారనుకోండి, ఎవరు భగవంతుడు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? మీరు జవాబు ఇవ్వాలి కదా, భగవంతుడు అంటే ఎవరు అని అడిగితే. ఇప్పుడు ఈ నెపం రాదు కదా, మీకు చెప్పరు కదా, ఈ కంప్లైంట్ చేయరు కదా, ఇప్పుడు తెలియదు భగవంతుడు అనే చెప్పరు కదా. ఇప్పుడు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడు అనిపిస్తుందా? ఖచ్చితంగా నాటుకుంటుంది కదా అర్థం చేసుకున్నప్పుడు. ఇప్పుడు కొద్ది సమయం పరమాత్మ తలంపులో కూర్చుందాం. అయితే పరమాత్ముడితో అడుక్కోవాల్సిన అవసరం లేదు, భగవంతుడా శాంతిని, శక్తిని, ఇంకొకటి ఇంకొకటి అని అడగాల్సినటువంటి అవసరం లేదు, దాని నుంచి దూరంగా ఉండండి. సూర్యుడి నుంచి అడగాం మనము, సూర్యుడు వెలుగిస్తూనే ఉన్నారు. నువ్వు సూర్యరశ్మి పడే చోట్ల నిల్చుకో అను వణువులో ఆ కాంతి, ఆ శక్తి నిండిపోతుంది. సముద్రం నుంచి ఏది అడగాం మనం, గాలి ఇవ్వు, ఎవరిని ఏమీ అడగడం లేదు, కానీ ప్రకృతి ఆటోమేటిక్ గా ఇస్తూ ఉంది మనకి. అణువణువులో శీతలత నిండిపోతుంది. అదేవిధంగా పరమాత్ముడితో కూడా మనమేం అడగాల్సినటువంటి అవసరం లేదు. మనస్సును ఏకాగ్రతం చేయాలి భగవంతుడి పైన, అప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడి యొక్క శక్తి గుణాలంతా మన పైన ప్రసరిస్తాయి. సరేనా? ఇప్పుడు కొద్ది సమయానికి పరమాత్ముడి యొక్క తలంపులో కూర్చున్నాం. కొద్ది సమయం ఎవరూ లేవకండి. ఎవరైనా వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి, తర్వాత మధ్యలో లేవకండి. పరమాత్మ స్మృతి, యథార్థమైనటువంటి పరమాత్మ పరిచయం, పరమాత్ముడి దగ్గరికి మన ఆత్మ వెళుతూ ఉంది, మనం కలుస్తూ ఉన్నాం భగవంతుణ్ణి. ఎక్కడ మనస్సు పెట్టకూడదు, ఎవరిపైన గమనం వద్దు, ఎవరిని చూడొద్దు, అది మన పని కాదు. మన గమనమంతా మన పైన, తండ్రి పైన ఉండాలి. కొద్ది సమయం కోసం కూర్చొని భగవంతుడి స్మృతిలో ఉండండి. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానో అదే ఆలోచన చేయండి, మనస్సును ఆ దిశలోకి తీసుకెళ్ళండి. ఇప్పుడు నేనేం తెలియజేస్తానో ఆ దిశలో తీసుకెళ్ళండి స్వయంను. బాహ్యమైనటువంటి అనేక విషయాల నుండి మరల్చండి, ఆత్మభావంలో స్థితం చేయండి. బురుకుటి మధ్యలో ఉండే ఆత్మ అనుకోండి, ఈ శరీరము నాకు ఒక వస్త్రము లాంటిది, నేను ధరించాను ఈ శరీరాన్ని వస్త్రంలాగా. ఈ ప్రపంచమనే నాటక రంగంలో నా పాత్ర నేను నిర్వర్తిస్తూ ఉన్నాను ఆత్మశరీరం ద్వారా. నేను నా మూడవ నేత్రం అంతర్చక్షువు ద్వారా స్వయాన్ని, నన్ను నేను చూసుకుంటూ, మిమ్మల్ని మీరు బ్రుకుటి మధ్యలో ఉన్నట్టు చూసుకోండి. ఇప్పుడు చెప్పడం కాదు, ఊరికే ఇది మనం వింటూ ఉన్నాము అంటే అనుభవం చేయండి. బ్రుకుటి మధ్యలో ఉండి ఒక నక్షత్రం మీ ముందు సాక్షాత్కారం చేసుకోండి, చూసుకోండి. ఇప్పుడు బ్రుకుటి మధ్యలో ఆత్మ నక్షత్రాన్ని అనుభవం చేయండి. ఇప్పుడు మన అసలు స్వరూపం జ్యోతి మీ ముందర, ఇప్పుడు జ్యోతి సాక్షాత్కారం కావాలి. ఆత్మ జ్యోతి అనుకోండి, నేను ఆత్మ నా అసలు స్వరూపంలో శుద్ధంగా ఉన్నాను, నేను ఆత్మ జ్యోతిని పవిత్రంగా ఉన్నాను, నా స్వధర్మం శాంతి, నా మనస్సు యొక్క ఆలోచనలు శాంతిగా ఉన్నాయి, మెల్లమెల్లగా నా మనస్సు బుద్ధిని ఒక యాత్రలో తీసుకెళ్తున్నా, ఒక యాత్రకు. ఈ పంచతత్వాలకు దూరంగా ఉండే ప్రపంచానికి, సూర్య చంద్ర నక్షత్రాలకు కూడా దూరంగా ఉండే ప్రపంచానికి యాత్ర వెళ్తున్నాం. అక్కడ అఖండ జ్యోతిర్మహాతత్వం, దివ్య మహాతత్వము,
నా ఆత్మ యొక్క అసలైనటువంటి ఇల్లు అది. ఈ విధంగా అనుకోండి, ఊహించుకోండి, పైకి వెళ్ళండి బుద్ధితో పైకి. ఈ పరంధామంలో నేను ఆత్మ, ఆ శరీరిని, శరీరం లేదు, బంధనాలు లేవు, బరువు లేదు. నేను ఇక్కడ ఆత్మ, జ్యోతి, నక్షత్రం, స్వతంత్రంగా ఉన్నాను. ముక్తావస్థ, అన్నిటి నుంచి విడుదలైన స్థితిలో ఉన్నాను. మెల్లమెల్లగా మీ మనస్సు, బుద్ధి అంటే ఆత్మను, పాప పరమాత్మ జ్యోతి స్వరూపుడు యొక్క సాంగత్యం లేకి సాన్నిధ్యానికి తీసుకెళ్ళండి. నేను ఆత్మ, ప్రకాశ నక్షత్రాన్ని. అదేవిధంగా నా తండ్రి పరమాత్మ కూడా అనంత ప్రకాశవాన్, దివ్య తేజోమయ స్వరూపము. పరమాత్మ నుండి సర్వశక్తుల కిరణాలను నేను స్వయంలో నింపుకుంటున్నాను. బాబా నుంచి కిరణాలు మన పైన పడుతూ ఉన్నట్లు అనుభవం చేయండి. పరమాత్ముడి యొక్క శక్తిని, ఆ కిరణాలను నేను నాలో నింపుకుంటూ ఉన్నాను. నేను దానిలో మునిగిపోయాను. మెల్లమెల్లగా నేను ఆత్మ సశక్త స్థితిలో ఉన్నాను. పరమాత్ముడి శక్తి నుండి నా బ్యాటరీ ఛార్జ్ నింపుకుంటూ ఉన్నాను ఆత్మను. ఇప్పుడు వాపస్ పంచతత్వాల ప్రపంచం వైపు, శరీరంలో బ్రుకుటి మధ్యలో స్థితం చేస్తున్నాను. పరమాత్ముడి శక్తి యొక్క కిరణాలను సర్వకర్మేంద్రియాల వైపు ప్రవహింపజేస్తున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి.